ಬಾಹ್ಯಾತ್ಮ ಸ್ವರೂಪನಾದ ಆತ್ಮ ಬಂಧುವಿನಾದ ಇಂತವರೆಗೂ ಆತ್ಮ ಸೋದರರು ತಮ್ಮ ಮೌಲ್ಯಮೈನಟುವಂತಿ ಆಧ್ಯಾತ್ಮಿಕ ವಿಷಯಾಲನು ಮನ ಮುಂದಿನ ಶಿವರ ನಾವಂತಂದೆ తొమ్మిది గంటలు అవుతుంది. ఈరోజు పరమ పవిత్రమైనటువంటి దినం. నిన్నటి రోజు కూడా పరమ పవిత్రమైనటువంటి దినం. ఎందుకంటే నిన్నటి రోజు మరి ఈరోజు ఇద్దరు మహానుభావులు ఉద్భవించినటువంటి తొమ్మిది దినం. నిన్నటి రోజు అరేబియా దేశంలో పుట్టి పెరిగి తన జ్ఞాన జ్యోతిని ప్రపంచానికి ప్రసాదించిన ఒక మహానుభావుడు మహమ్మద్ ప్రవక్త పుట్టిన దినం. ఈరోజు భారతదేశంలోనే పుట్టి హిందూ మహమ్మదీయుల ఐక్యమత్యం కొరకు తన జీవితాన్ని త్యాగము చేసిన ఒక మహామనిషి పుట్టినటువంటి దినం. ఇదే గురునానక్ జన్మ దినం. ఈరోజు ఈ మహానుభావుల భక్తి ప్రపత్తులతో కూడినటువంటి శ్రద్ధాంజలులను నేను స్వయంగా మీ అందరి పరంగా వాళ్ళకు అర్పిస్తున్నాను. ఆ మహానుభావులు దైవాంశ సంభూతులు, దివ్య పురుషులు మరియు ఇతర మహానుభావులు వాళ్ళ యొక్క కృపా కటాక్షములు సదా మాపైన ప్రసరిస్తారని ఆశీర్వదిస్తారని హృదయపూర్వకంగా విశ్వసిస్తున్నాను. ఈరోజు కార్తీక పౌర్ణిమ. ఈ సందర్భంలో కొన్ని ఆధ్యాత్మిక విషయాలను మాట్లాడతాను. మానవ జన్మ ఎందుకు వచ్చింది అంటే తిని త్రాగి నిద్రించేదానికి కాదు, ఆ సర్వేశ్వరుని పొందేదానికి జన్మ ఉంది. ఆ చిదానందుని, ఆ జ్యోతిస్వరూపుని, ఆ పరాత్మని దర్శించేదానికే ఈ మానవ జన్మ లభించింది. మనిషికి వ్యక్తి అని పిలుస్తారు. ఎందుకు పిలుస్తారు? వ్యక్తం చేస్తాడు కాబట్టి వ్యక్తి అంటారు. ఏ వ్యక్తం చేస్తాడు? తనలో ఉన్న అవ్యక్తంగా ఉన్న దివ్యత్వాన్ని వ్యక్తం చేస్తాడు కాబట్టి మనిషిని వ్యక్తి అని చెప్పారు. లోపల అవ్యక్తంగా ఉంది ఆ బ్రహ్మతత్వం, ప్రతి ఒక్క మనిషిలో ఉంది ఆ తత్వం, దాన్ని వ్యక్తం చేయాలి ప్రతి మానవుడు. ఇది ప్రతి మనిషి యొక్క ఆద్య కర్తవ్యం. ఇది అందుకే ఈ జన్మ వచ్చింది. తిని త్రాగి నిద్రించేదానికి కాదు. సామాన్యంగా అంటే వేదాంతులు, పుణ్య పురుషులు, అనుభవజ్ఞులు అంటారు ఏమని, పరమాత్ముడు మనిషికి చాలా దగ్గరలోనే ఉన్నాడు అని అంటారు. మరి దగ్గరలో ఉన్నటువంటి ఆ పరమాత్ముడు ఎందుకు కనబడడం లేదు? ఇది ఒక ప్రశ్న. ఎంతమంది చూశారు ఆ పరాత్ముడిని? ఎందుకు కనబడడం లేదు? వాడు చాలా దగ్గరగా ఉన్నాడంట, చాలా అతి సమీపంగా ఉన్నాడు ఆ పరమాత్ముడు, మరి ఎందుకు కనబడడం లేదు? దీనిలో ఏమో లోపం ఉంది కాబట్టి కనబడడం లేదు. అందుకే అంటారు, నువ్వు లోపల శత్రువులు దాగినారు, ఆ పరాత్మరుని శక్తి అనే రత్నాన్ని దొంగలించేదానికి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి నీకు కనవడం లేదు. దాన్ని అరిషడ్ వర్గాలు అని అంటారు. కామః క్రోధశ్చ లోభశ్చ దివ్యేతి స్థంతి తస్కరాః జ్ఞాన రత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మత్తము అన్నటువంటి అరిషడ్ వర్గాలు ఉన్నాయి. జ్ఞానం అనే రత్నాన్ని దోచుకునేదానికి ఇవి ప్రయత్నం చేస్తున్నాయి దొంగల మాదిరిగా. తస్మాత్ అందువల్ల జాగ్రత్త, బి కేర్ఫుల్ అంటారు. అరిషద్వర అది అంటే శత్రువుని. మళ్ళీ ఏం చేయాలి? అరిషద్వర్గాలు హరిషద్వర్గాలు చేయాలి. అది అంటే శత్రువులు, హరి అంటే పరమాత్ముడు. హరిషద్వర్గాలు చేయాలి. దాన్ని హరిషద్వర్గాలు ఏమి? సత్యం, ధర్మం, శాంతి, అహింస, ప్రేమ, త్యాగం. ఈ ఆరే హరిషద్వర్గాలను నాశనము చేసుకుని హరిషద్వర్గాలను పెంపొందించుకున్న నాడు నేను అవ్యక్తంగా ఉన్నటువంటి దివ్యత్వం కనబడుతుంది. హరిషద్వర్గాలు ఆరన్నా, ఈ ఆరింటిలో యజమాని కామన్, ఆ పేరే భయంకరంగా ఉంది. దాన్ని గురించి కొంతవరకు చెప్తా. చూడండి, ప్రతి ఒక్క మనిషికి పంచేంద్రియాలు ఉన్నాయి. శ్రోత్ర, త్వక్, చక్షుర్, జీవ, ఘ్రాణ అని అంటారు పంచ జ్ఞానేంద్రియాలు. శ్రోత్ర వినేది చెవి, త్వక్ స్పర్శ చేసేది చర్మం, చక్షు చూసేది కన్ను, జిహ్వ రుచి చూసేది నాలుక, వాసన చూసేది ముక్కు. ఈ ఐదింటికి శక్తులున్నాయి, అవి పనిచేసే శక్తులు. పంచ తన్మాత్రలు అని అంటారు. శబ్ద స్పర్శ రూప రసగంధం అని అంటారు. శబ్దం ఉంటుంది చెవి, స్పర్శ శరీరం, రూపం కళ్ళు చూస్తుంది, రసం నాలుక రుచి చూస్తుంది, గంధం వాసన చూస్తుంది ముక్కు. పంచ తన్మాత్రలు అని అంటారు. ఈ పంచ తన్మాత్రలు ప్రతి మనిషికి పవర్ఫుల్ గా ఉన్నాయి. శంకరాచార్యులు అంటారు ఒక చోట, మరే నాయన ఒక్కొక్క తన్మాత్ర చేయటమే ఒక్కొక్క ప్రాణి సర్వనాశనం అయిపోయింది, మరి పంచ తన్మాత్రలు పటిష్టంగా పవర్ఫుల్ గా ఉన్నాయి, నీవు ఏం బాధపడతావు, సర్వనాశనం అయిపోతావు అని అంట. శబ్దాది పంచదిరేవ పంచ పంచత్వ మాతు స్వగుణైశ్చ బద్ధాః కురంగ మాతంగ పతంగ మూల భృంగాః నరః పంచపి రంచితః కిం అని అంటారు. ఏక చూడమని శంకరుడు చెప్తాడు, కురంగము, మాతంగము, పతంగము, మేన, భృంగ, ఇవి ఐదు ప్రాణులు. ఒక్కొక్క ఇంద్రియానికి లోబడే సర్వనాశనమైపోయినాయి. ఈ ఐదు పవర్ఫుల్ గా ఉన్నాయి మనిషికి. ఇంకేమవుతాడో మనిషి, దానికి అది ఎక్కడన్నా పారుస్తుంది, ఆ వల్లో పడిపోదు. ఒకే ఒక ఇంద్రియాన్ని శబ్దానికి లోబడుతుంది. ఇక స్పర్శ ఏనుగు పట్టే వాళ్ళు ఉంటారు, ఒక దగ్గర బాగా గుంత తీసి ఒక ఐదు అడుగులు ఆరు అడుగులు గుంట తీసి దానిపైన బాగా తడకలేసి దానిపైన చిన్న చిన్న ముక్కలు మాదిరిగా పెంచుతారు, వేస్తారు గడ్డ అవి ఇవి వేసి ముక్కలు మాదిరిగా పెంచుతారు. ఇంటి పక్క ఒక ఆడ ఏనుగుని పెడతారు. దూరం నుంచి మగ ఏనుగు చూస్తుంది, వీడేమో టోపి వేసినాడని అది అనుకుంటుంది. అది అనుకుని ఒక వృక్షం లేనటువంటి కొమ్మను అది పరికి ముందు ధన్ ధన్ అనిపించుకుంటూ పోతుంది. అది అది గుంటుంటే వేసి వెనక్కి పారిపోతుంది. అది ఎప్పుడైతే ఆడ ఏనుగును చూస్తుందో దాని స్పర్శ కావాలి అని చెప్పి ఆ ఆత్రంలో వచ్చి ఆ ఆడ ఏనుగును చేరుకోవాలని చెప్పి పారు వచ్చి 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 గుంటలో పడిపోతుంది, స్పర్శకు లోబడిపోతుంది. అది లేకపోతే ఒక ఆడ ఏనుగును బాగా ట్రైనింగ్ చేయించి ఆ మార్గంలో ఇస్తారు, దాన్ని రాచుకుంటూ 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 వచ్చి గుంటలో పడిపోతుంది. ఈ రీతిగా అది ఒక ఇంద్రియానికి లోబడిపోయారు. స్పర్శ రూపానికి లోబడిపోతుంది. దీపపురం ఉంది, బాగా మండే అగ్గి దగ్గర వచ్చేస్తుంది, అది ఆ రూపాన్ని మోహిస్తుంది, అది వచ్చి దాని లోబడి పడిపోతుంది, నాశనం అయిపోతుంది. శబ్దం, స్పర్శం, రూపం, రసం, చేప పట్టాలని చెప్పి గాలానికి ఒక పురుగు అంటించుంటాడు బెస్తవాడు, నీళ్ళు వేస్తాడు దాన్ని, ఆ పురుగు తినాలని చెప్పి వస్తుంది చేప, దాని గాలానికి చిక్కుబడిపోతుంది, నాశనం అయిపోతుంది. రసం అది గంధం, ఆకాశంలో ఎగురుతూ ఉంటుంది తుమ్మెద, కమల పుష్పాన్ని చూస్తుంది, దాని మకరంగాన్ని తీసుకోవాలని చెప్పి అక్కడి నుంచి వస్తుంది, వాలిపోతుంది. ఆ మత్తులో తాగి ఆ మత్తులో పడిపోతుంది. రాత్రి ఆ పుష్పం ముడుచుకుపోతుంది, లోపలే నశించిపోతుంది. శబ్ద స్పర్శ రూప రస గంధానికి ఒక్కొక్క ఇంద్రియానికి లోపల నాశనమైపోయినాయి. ఈ ఐదు పవర్ఫుల్ గా ఉన్నాయి మనిషికి. ఇద్దరు లేచినప్పటి నుంచి పండుకునే వరకు ఈ శబ్ద స్పర్శ రూప రస గంధాలలో పడి పొరలాడుతున్నాడు మానవుడు. వీడు బాగుపడేది ఎప్పుడు? బాగుపడగలగడా? ఇది ప్రశ్న. కాబట్టి ఇంద్రియాలను తన కంట్రోల్లో పెట్టుకోవాలి. మనస్సు ఇంద్రియాలకు యజమాని, లీడర్ కావాలి. ఇంద్రియాలకు దాసుడైన వాడు ప్రపంచానికి దాసుడైనట్లే. ఇంద్రియాలను ఎవడైతే గెలుస్తాడో ప్రపంచాన్ని గెలిచినటువంటి వాడు. నిజంగా ప్రపంచాన్ని గెలిచినటువంటి వాడు వీరుడు కావచ్చు, అయితే ఈ ఇంద్రియాలను గెలిచినటువంటి వాడు, ఇంద్రియాలను గెలిచినటువంటి వాడు వీరాది వీరుడు. ఇది ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి. భగవద్గీతను ఇదే చెప్తారు. ధ్యాయతే విషయాన్ పుంసః సంగస్తే శూపజాయతే సంగాత్సం జాయతే కామః కామాత్ క్రోధో విజాయతే క్రోధాద్భవత్ సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి. కాబట్టి ఈ కామానికి లోబడవద్దు. కామమంటే ఏమిటి? రెండు రకాలు. కామమంటే కోరిక అని చెప్పవచ్చు, ఆసక్తి అని చెప్పవచ్చు. రెండవ రీతిగా స్త్రీ పురుషుల మధ్య ఉన్నటువంటి లైంగిక వ్యాపారానికి కూడా కామం అని పేరు పెట్టినారు. ధర్మ అర్థ కామ మోక్షాలని నాలుగు ఉన్నాయి, దాంట్లో కూడా కామం వచ్చింది. కోరిక, కోరికలు ఎట్లుండాలి? పరిమితంగా ఉండాలి, అప్పుడే ఆనందాన్ని పొందుతాము. అయితే మనలో ఎట్లున్నాయి కోరికలు? గుర్రాలు పరిగెత్తినట్లు పరిగెత్తున్నాయి మన లోపలన్నటువంటి కోరికలు. ఈరోజు చూడండి, కాలి నడకన ప్రయాణం చేసేవాడు కొన్నాళ్ళకు సైకిల్ మీద పోయేవాడిని చూసి అనుకుంటాడు, నాకు ఒక సైకిల్ ఉంటే బాగుంటుండే, అదృష్టం బాగుంది, సైకిల్ వస్తుంది. సైకిల్లో పోతూ ఉంటాడు, దినం పోతుంటాడు, వస్తుంటాడు, చూస్తాడు వాడు ఎదురుంటాడు హీరో మెజెస్టిక్, దేంట్లోనే పోతున్నాడు, నాకు చూస్తే సైకిల్ అయిపోయా కదా. మొదట ఖాళీ నడకన పోతుందా, వీడికి ఏమో సైకిల్ వచ్చింది, ఎదురుంటేనే చూస్తుంది నాకు హీరో మెజెస్టిక్ ఏమొచ్చింది బాగుండే, అదృష్టం బాగుండే, ఎట్లా హీరో మెజెస్టిక్ ఏమో తీసుకుంటాడు. బర్రాలు పోతుంటాడు, వస్తుంటాడు, దాన్ని ఒక నెల రోజులు రెండు రోజులు ఆనందంగా తిప్పుతాడు, చేస్తాడు, చూస్తాడు. మళ్ళీ ఆ వీధిలో ఒక స్కూటర్ వేసుకొస్తే మనసు ఆపక్కపోతుంది, ఇదేది పాడిది, ఆ స్కూటర్ ఎంత హాయిగా పోవచ్చు, ఎంత బాగుంటుంది. స్కూటర్ ఎట్లా వస్తుంది అనుకుంది, తృప్తి ఉందా, పరిమితం ఉందా కోరికలు? లేదు. పెద్దోళ్ళు ఎవరో కారు వేసుకొస్తే చూస్తారు, అరే నాకు కారు ఉంటే బాగుంది, టూ వీల్స్ ఏం ప్రయోజనంగా, ఫోర్ వీల్స్ బాగుంటుంది, కారు కావాలంటే. దీనికి అంతమందే తృప్తి ఉన్నటువంటి వాడే నిజమైన ధనవంతుడు. తృప్తి లేనటువంటి వాడి దగ్గర ఎన్ని లక్షల కోట్లు ఉన్నప్పటికీ వాడు ధనవంతుడు కాదు, కడు బీదవాడు. కాబట్టి కోరికలను పరిమితము చేసుకోవాలి ఈ రీతిగా. రెండవ రీతిగా కామాన్ని తీసుకుపోతారు పెద్దవాళ్ళు. దీని గురించి చెప్తారు ఏమని, స్త్రీ పురుషుల మధ్య ఉన్నటువంటి లైంగిక వ్యాపారం ఉంది, దానికి కూడా కామం అని పేరు పెట్టారు. ఈ కామం అనేది పెద్ద మాయ, ఇది దీన్ని జయించాలి. ఆత్మశక్తి, గురువు యొక్క కృప రెండు ఉన్నటువంటి వాడిని దీన్ని జయించేది. స్త్రీకి పురుషుడు మాయా, పురుషునికి స్త్రీ మాయా. కామాన్ని జయించాలి. కామానికి దాసుడే సర్వనాశమైనటువంటి వాడు చరిత్రలు, పురాణాల్లో, శాస్త్రంలో వేలుకున్నారు. జయించేది కాదా? ఒక సందర్భంలో పెద్ద పెద్ద వాళ్ళకు మాత్రం, పండితులకు, తపస్సులకు, వేదాంతులకు ఈ కామం ఏమి చేయదు అనే భావం ఉండేది. వేరే వ్యాసుల వాళ్ళు చెప్తూ ఉన్నారు, జైమిని మహర్షి రాస్తూ పోతున్నాడు. ఒక సందర్భంలో వేదవ్యాసుల వాళ్ళు చెప్తారు, బలవాన్ ఇంద్రియ గ్రామో విద్వాంసం నాపకర్షతి అని అంటారు. అపకర్షతి అంటాడు. దానికి దేవుని మహర్షి ఆలోచించేస్తాడు, బలవాన్ ఇంద్రియ గ్రామం విద్వాంసం నాపకర్షతి అని ఉండాలి. అపకర్షతి అని ఎట్లా చెప్పాడు? దీని అర్థం ఏంటంటే ఇంద్రియ గ్రామం ఇంద్రియాలకు సమూహము విద్వాంసుని కూడా ఆకర్షింపజేస్తుంది అని వేదవంతుల వాళ్ళు చెప్తే జైమిని ఋషి అంటాడు, ఏమి స్వామి విద్వాంసుడు అంటే ఏమనుకున్నావు, పండితుడు అంటే ఏమనుకున్నావు, వేదాంతి అంటే ఏమనుకున్నావు? వేదాంతిని పండితుణ్ణి మహాత్ముణ్ణి ఈ ఇంద్రియాలు ఏమైనా ఒలలో వేసుకుంటారా? ఇది తప్పు. ఇది నాపకర్షతి అని ఉండాలి అని అంటారు వేదవ్యాసుల వాళ్ళు. ఆలోచన చేసి నాయన ఈ రోజుకు చాలు డిక్టేషన్ చాలు, మరలా రేపు రాస్తూ అంట నిలిపేసి అంట. సరే నిలిపేస్తారు. ఇద్దరు గురు శిష్యులు భోంచేస్తారు. నాయన నేను కొంచెం గ్రామం పోయిస్తాను, తక్కువ పోయిస్తాను, ఆశ్రమం జాగ్రత్తగా కాపాడు. అట్లే స్వామి పోయారంటే స్వామి వెళ్ళిపోతారు. జైమిని మహర్షి ఒక్కరే ఉంటారు. పన్నెండు రోజు 7 గంటలకు వర్షం జల్లులుగా పడుతుంది. ఒక సుందరమైనటువంటి స్త్రీ ఆ ఆశ్రమానికి వస్తుంది. జైమిని మహర్షి చూస్తాడు, ఒంటరిగా స్త్రీ వచ్చింది. ఆమె వచ్చి స్వామి నమస్కారం అంటుంది. ఎవరు నువ్వు అని అంటాడు. స్వామి పరువురికి పోవలసిందే, నేను వర్షం పడతా ఉంది పోలేకున్నాను, వర్షం వెలిచేదాకా ఇక్కడే ఉంటాను, తర్వాత పోతాను. స్త్రీలకు ఆశ్రమంలో స్థానము లేదో వెళ్ళిపో అంటారు. ఏం స్వామి ఇటువంటి సమయంలో పొమ్మంటారు కదా, మీరు మహాత్ములు దైవాంశ సంభూతులు, కష్టంలో ఉన్నటువంటి వాళ్ళని ఆదుకోవాలి, క్షమించండి స్వామి, ఇంకో 1/2 గంట వర్షం నిలిచేది వెళ్ళిపోతాను. సరే నువ్వు పక్క రూమ్ ఉంది కదా, ఆ రూమ్లో పో, వాకిల్ వేసుకో, వాకిల్ తీయద్దు అంటాడు జైమిని మహర్షి. సరే అని చెప్పి పక్క వాకిల్ వేసుకుంటుంది, ఇంకా తీయదు. కొంతసేపు అవుతుంది, జైమిని మహర్షి ఆలోచన చేస్తారు, ఏమి ఆ సుందరమైనటువంటి రూపము, ఏమి ఆ కంఠము, ఇంతవరకు అటువంటి సుందరమైనటువంటి రూపాన్ని నా జీవితంలో చూడలేదే, తెలుగు ఇంత అందం ఉంటుందా, అబ్బా నాకు తెలియదే తెలియదే అని ఆలోచన చేస్తాడు. కాదు ఆమె ముఖం పూర్తిగా చూడలేదు కదా, నేను చూసింటే బాగుండేమో, ఎట్లా చూసేది? మరల మనసు వివేకం చెప్తుంది, చే స్త్రీల గురించి ఆలోచన చేస్తా మూర్ఖుడా లోపల నుంచి ఆన్సర్, నువ్వు యోగి సన్యాసి నువ్వు ఏమి తింత అని చెప్పి లోపల ఆన్సర్. మళ్ళా క్వశ్చన్, అటువంటి సుందరమైనటువంటి రూపం అబ్బా చూసే తీరాలి, వివేకాన్ని అదును కొట్టే చూసే తీరాలి. ఏమన్నాక ధ్యాయతో విషయాంతం సహా సంగస్తే శూపజాయ సంగా సంజాయతే కామ ప్రారంభమా వచ్చి తలుపు కొడతా, నారీ నారీ తలుపు తీ, నారి కాదు మారి అది తీసే కదా తలుపు తీ, మొత్తం కొంటాడు తలుపుది. ఆశ ఎక్కువైపోతుంది, ఆ రూపాన్ని చూసే తీరాలి చూసే తీరాలి, ఆ కంఠం మరొకసారి వినాలి, ఆ రూపాన్ని చూడాలి. ఇంకా 1/2 గంట ఆ గంట తలుపు తీరు వద్దని చెప్పినాడు కదా మొదట తీరు. సరే అని చెప్పి పైకి ఎక్కుతాడు ఋషి. పైకి ఎక్కి ఆ కప్పు ఆ పైన కప్పింటారు కదా, అదంతా తీసి ఆ గడ్డి అవి ఇవి కప్పింటారు కదా, అది తీసి పైన నుంచి కింద దిగుతారు లోపలికి. వెనక భాగం మాత్రం కనబడుతుంది. ఆత్రము ఆ రూపాన్ని చూడల్లా, రూపాన్ని చూడల్లా, ఆ మబ్బంలో చూడలే స్త్రీగా అని చెప్పి ముందరు వస్తాడు. అక్కడ ఏం లేదు, చల్లటి పొడుగాటి గడ్డం ఉంటుంది. చూస్తాడు, దగ్గరకు వచ్చి చూస్తాడు, నాయనా బలవాన్ ఇంద్రియ గ్రామో విద్వాంసం అపకరిష్యతి కదు అంటాడు. స్వామి చెంపు ఇక్కడ పెట్టుకోలేదు, విద్వాంసం అపకర్షతి కాదు నాపకర్షతి నాపకర్షతి నాపకర్షతి, నన్ను కూడా విడిచిపెట్టలేదు. ఇది కామం, ఇది ఎంత పవర్ఫుల్ గా ఉంటుంది. ఇది పండితుడే కాదు, యోగినే కాదు, సన్యాసియే కాదు, ఎవరైనా ఎవరినైనా కానీ ఈడ్చి కొడుతుంది. కాబట్టి ఎట్లుండాలి చాలా హెచ్చరికగా ఉండాలి. నాకేమి చేయదు, నేను మాయను గెలిచినాను, మాయను గెలిచి గీచుకొస్తుంది. కాబట్టి ఏటికి ఎదురు ఇదే దానికి ఎవరు ప్రయత్నం చేయొద్దు. ఇప్పుడు ఏం చేయాలి? పెళ్లి చేసుకోండి, ఆ కామం తగ్గిపోతుంది, దాని శక్తి నశించిపోతుంది. ఎంతవరకు వివాహం చేసుకోకుండా నేను కామాన్ని జయిస్తాను, ప్రకృతిని జయిస్తానని ప్రయత్నం చేస్తావో అంతే జోరుగా ఎదురెత్తుకొట్టేదానికి ప్రయత్నం చేస్తుంది. సమయం సందర్భం కాచుకొని చూస్తుంటుంది మాయ. ఎప్పుడైతే వివాహం చేసుకుంటావో ఆ పండు యొక్క రుచిని తిని తింటావో అప్పుడే తగ్గిపోతుంది. ఆధ్యాత్మిక విద్యలో నేను ముందంత వేసేదానికి సాధ్యమవుతుంది. ఎవరో కోటికి శతకోటికి ఒక మహానుభావుడు జయించుంటారు, అందరికీ జయించేదికి అంత సులభం కాదు మాయ. అంత సులభంగా చేతికి చిక్కదు ఆ మాయ. మరి మాయను జయించేదానికి మార్గమే ఉందా అని ప్రశ్న వేస్తే చూడండి, నేను చెప్తాను. స్త్రీ పురుషులు జగత్తులో రెండు. స్త్రీని జయించేది ఎట్లా? పురుషుడు. పురుషుణ్ణి స్త్రీ జయించేది ఎట్లా? అర్థం ఆధ్యాత్మిక మార్గంలో ముందంజ ఇక్కడ దొరికిపోతుంది. రెండే విషయాల్లో బాగుంటే మోక్షం అరచేతిలోనే వచ్చేస్తుంది, మీకు దగ్గరగా వస్తుంది. ఒకటేమి, స్త్రీని పురుషుడు జయించాలి, పురుషుడు స్త్రీని జయించాలి, మాయను జయించాలి. 50% అక్కడ గ్రాంట్ అయిపోయింది. ఇంకా 50% కాంత ఉప కనకం ధనం ఇవి రెండింటిని జయిస్తే అయిపోయింది. గురువు యొక్క అనుగ్రహం ఆటోమేటిక్ గా అవుతుంది, మీకు మోక్షం దొరుకుతుంది. ఇది రెండిట్లోనే సూక్ష్మంలో ఉంది మోక్షం ఇది. మరి స్త్రీని పురుషుడు, పురుషుని స్త్రీ జయించేది ఎట్లా? ఒకసారి రావణుడు సీతాదేవిని తీసుకుపోతూ ఉంటే ఆమె నగలన్నీ తీసి మూట కట్టి కింద వేసేస్తుంది. హనుమంతుడు తీసుకుంటాడు, రావణుడు లక్ష్మణుడు వస్తారు, హనుమంతుడు ఆ మూట తీసుకొస్తాడు. స్వామి ఎవరు స్త్రీ ఏడుస్తూ కింద వేసిందే చూడండి, ఇది మీకు సంబంధమైందేమో. ఏడుస్తున్నాడు రాముడు, లక్ష్మణుడు అందుకుంటాడు, చూస్తాడు. నాహం జానామి కేయూరే, నాహం జానామి కుండలే, ముపురేత్తిది జానామి. ఇదంటాడు, నేను ఈ కేయూరములు కడియములు దండ కడియములను గుర్తుపట్టలేను, ఈ కుండలాలను గుర్తుపట్టలేను, ఈ కాళ్ళకు వేసినటువంటి నూపురలను మాత్రం నేను గుర్తుపడుతున్నాను. ఇది నా వదులకు సంబంధించినటువంటి సీతామహాదేవి. అటువంటి సద్గుణ సంపన్నుడు, మహానుభావుడు, శ్రీరామచంద్రుని యొక్క తమ్ముడు, పరమ పవిత్ర పతివ్రత అయినటువంటి సీతమ్మ గారి ముఖము నేను చూడలేదు అంటాడు. చూడు, తల్లితో సమానమైనటువంటి తన వదులను, వదుల ముఖాన్నే చూడలేదు. మరి ఏం చేస్తున్నాడు, ఏం చూస్తున్నాడు? ఆ పాదాలను చూస్తున్నాను. అటువంటి మహానుభావుడు ఆ రీతిగా చెప్తే ఈరోజు స్త్రీ పురుషులు ఎలా ఉండాలి? స్త్రీని పురుషుడు, పురుషుడు స్త్రీ కంటిలో కన్ను పెట్టి చూడవద్దండి. ఇది గుణపాఠం. ఇది కన్ను చాలా చెడ్డది. ఒక్కసారి కంటితో చూసిన తర్వాత కాలు దగ్గర నీ దృష్టి పెట్టి మాట్లాడు స్త్రీతో. స్త్రీకి కూడా ఇదే నా సలహా, కంటితో చూడు, కళ్ళవైపు చూడు, కళ్ళవైపు చూడు మాట్లాడు. మీకు ఏ కాలము అడ్డు రాదు. ఎప్పుడైతే కన్నులలో కన్ను పెట్టి చూసి మాట్లాడతావో కామ ప్రకోపం అవుతుంది, సర్వనాశం అయిపోతుంది. అంటే ఈరోజు స్త్రీ పురుషులు ఆ రీతిగా ఉన్నారా? పిచ్చల విడిగా ప్రవర్తిస్తున్నారు. ఆ లక్ష్మీస్వామి అంతటి మహానుభావుడే, పరమ పవిత్రమయ్యే పతివ్రత అయినటువంటి తన వదిన అయినటువంటి సీతాదేవి ముఖమే చూడలేదు కాళ్ళు చూస్తున్నానన్నప్పుడు స్త్రీ పురుషులు ఎలా జీవించాలి ఒక ఆదర్శాన్ని నేర్పినాడు మహానుభావుడు. ఆ సత్త, ఆ శక్తి, ఆ ధైర్యం, నేను పురస్త్రీని చూస్తే తల్లిగా భావిస్తాను, సోదరుగా భావిస్తానని ఆత్మవిశ్వాసం ఉంటే చూడు నిన్ను నువ్వు తనిఖీ చేసుకో, పరస్త్రీని చూడు. చూసిన తక్షణమే నా తల్లి నా సోదరు అనే భావం నీలో మొదలితే అట్లే కంటిన్యూ చేసుకోవచ్చు. నీ లోపల మనసులో ఏమైనా కొంచెం పెనుగాలి తుఫాను వీచనా విడిచిపెట్టు, కాలం వైపు చూడు. స్త్రీ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడవద్దు. స్త్రీకి కూడా ఇదే నా సలహా. పురుషుని పాదాల వద్ద దృష్టిని సారించి నువ్వు మాట్లాడు. పరస్త్రీలతో మాట్లాడేటప్పుడు చాలా హెచ్చరికగా మాట్లాడండి. స్త్రీ ఒంటరిగా ఉన్నప్పుడు ఎట్టి సందర్భంలోనూ మాట్లాడవద్దు. వెళ్ళిపో, దీన్ని ఆచరణలో తీసుకురావాలి. ఇది ఆచరణ లేని నాడు నీవు ఆధ్యాత్మిక మార్గంలో ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేవు. ఏమేమి సాధించలేవు నీవు. ఈ మాయను మొదట దాటి ముందుకు పోవాలి. చాలా సులభమైంది ఇది. నువ్వు ఆచరణ చేయాలి అంతే. ఈ సమాజంలో పెళ్లి అయినటువంటి స్త్రీ పరపురుషుణ్ణి కామపు దృష్టితో చూస్తూ ఉంది. పెళ్లి అయినటువంటి పురుషుడు పరస్త్రీని కామపు దృష్టితో చూస్తున్నాడు. సర్వనాశనం అయిపోతారు. రాక్షసత్వం అది. దీన్ని బాగా గమనించాలి మీరు. నా సోదరి నా తల్లి అనే భావాన్ని పెంచుకోండి. మీ స్త్రీ మీ భార్య తప్ప ప్రపంచంలో ఉన్నటువంటి స్త్రీలందరూ మీకు సోదరి, మీకు తల్లి. మీ భావం పెంపొందించుకో. ఈ రోజు నుంచి ధన్యుడైపోతావు. నిన్ను ఎదిరించే శక్తి ప్రపంచంలో ఏదే నిలవడమని కదురుగా. ఒక ధనాన్ని జయించు, రెండవది స్త్రీని జయించు. స్త్రీని పురుషుడు జయించాలి, పురుషుడు స్త్రీని జయించాలి. కాబట్టి ఈ మాయన గెలవాలంటే పవిత్రమైన బంధం వివాహం చేసుకోమని చెప్తున్నాను, సలహా ఇస్తున్నాను. అది చాలా కష్టం కావచ్చు. ఎందుకంటే కృత్రిమంగా ఉంది ఈ సమాజం. ఒక్కసారి నువ్వు వివాహితుడైతే నీలో ఉన్నటువంటి కామం పరిమితమైపోతుంది. నీలో అటువంటి చెడ్డ భావాలు వచ్చేదానికి అవకాశమే లేదు. పెళ్లి అయినప్పటికీ చెడ్డ భావాలు వస్తే దాని గురువు యొక్క అనుగ్రహమే కావాలి. ఇంకా రాక్షసత్వమే అది. దాన్ని వివేకం చేత సాధిస్తూ పోవాలి. ఇదే ఒక సందర్భంలో జరిగింది. అదొక్కటి చెప్పి విరమించేస్తారు. ఎందుకంటే కన్ను చాలా డేంజర్ అన్నా. కన్ను మన నాలిగే తన్నవెం వినబేడ, అన్నరు కొందరెన్ ఎనబేడ, ఈ ఊరు తన్నుతా కొండు సర్వజ్ఞన. నాలుక డేంజర్, కన్ను డేంజర్, మనస్సు డేంజర్, ఈ మూడు. ఏదో చెందినారు అనొద్దు. ఈ మూడు ఈ మూడు నిన్ను సంపేస్తాయి అని అర్థం. చాలా హుషారుగా పెట్టుకు. అన్య సత్యను కండు తన్న హెత్తవయందు మన్నిసి నడివ మనుజయ్య, ఇహ పరది మున్న భేగల్ల సర్వజ్ఞ. పరస్త్రీని చూసి తన తల్లి, తన సోదరి అని భావించినటువంటి వాడికి ముందు భోగే లేదన్నాడు. ఇటువంటివి ఆచరణ తీసుకురండి. మీరు చూడండి మీ జీవితం ఎలా ఉంటుందో. వివాహమైనప్పటికీ పరస్త్రీని కాపం కామపు చూపుతో చూసినటువంటి వాడు రాక్షసుడు అన్నాను నేను. ఇటువంటి రాక్షసులు సమాజంలో ఎంతమంది ఉన్నారు. చెడ్డ సంస్కారం లోపలు ఉంటాయి. ఆ భావం ఆ రీతి. స్త్రీలు కూడా విచ్చల విడిగా పరపురుషులతో మాట్లాడుతున్నారు. ఈరోజు భయం లేదు, సిగ్గు లేదు, చూపులో చూపు పెట్టి మాట్లాడుతున్నారు. హీనమిది. అటువంటి లక్ష్మణుడే చెప్పాడు, తల్లి తల్లి లాంటి ఎన్నో పాదాలు చూశాను కానీ వేరే దేహంలోని వేరే భాగాలు చూడలేదు. వేరే స్త్రీలు ఏ రీతిగా ఉండాలి పరపురుషులతో కొంచెం ఆలోచించేయండి. చిన్న ఉదాహరణ. ఒక రాజు 5-6 మంది భార్యలు సుఖ సంతోషాలతో ఉన్నాడు. తన సేనాధిపతి మహా అందగతి. సేనాధిపతి భార్యను చూస్తాడు, ఆమెను మోహిస్తాడు. ఎలాగైనా ఆమె పెళ్లి పొందాలని చెప్పి మనసులో అదే ఆలోచన జరుగుతుంది. దీన్ని ఏదో ఒక అవకాశం చేయమని చెప్పి పని ఉన్నా లేకపోయినా ఏదో ఒక పని వేసి ఒక నెల రోజులు పంపించేస్తాడు సైన్యం ఇచ్చి సైన్యాధిపతి. ఎందుకు? చెడ్డ భావం ఉంది మనసులో. ఆయన భార్యను అనుభవించాలి, పొందు పొందాలి అని. సైనాధిపతి నమ్మి వెళ్ళిపోతాడు సైన్యం తీసుకొని. బాగా అలంకారం చేసుకొని ఆ సేనాధిపతి ఇంటికి వస్తాడు రాజు. అనుకోని రీతిగా వచ్చాడు కదా మహారాజు, ఆ ఇంటికి వచ్చాడని చెప్పి ఆమె చాలా సంతోషంగా ఆదరంతో రక్షించుకుని కూర్చోబెడుతుంది, మర్యాద చేస్తుంది. మహారాజా, మీరు అనుకోని రీతిగా మా ఇంటికి వచ్చారు ఏమి? అందుకు ఆయన అంటాడు, నీ యొక్క అందమే నన్ను ఎంతో దూరం తీసుకువచ్చింది, నిన్ను మోహించినాను, నీ పొందు పొందేదానికి వచ్చాను. ఆలోచన చేస్తుంది, సరే మహారాజా కూర్చోండి, మీరు వచ్చారు కాబట్టి ఆతిథ్యం ఇవ్వాలి ఇస్తాను, కాదనకుండా నా ఆతిథ్యం స్వీకరిస్తారా? తప్పనిసరిగా స్వీకరిస్తాను. లోపలికి వెళ్ళి పాలు తీసుకొచ్చింది, మూడు పాత్రల్లో పాలు తీసుకొచ్చింది. ఒకటి బంగారు పాత్ర, రెండు వెండి పాత్ర, మూడవది రాగి పాత్రలో తీసుకొచ్చి పాలు పెట్టి, మహారాజా ఈ పాలు తీసుకోండి తాగండి. ఎందుకు మూడు పాత్రలు తెచ్చావు? ఏలిన వారు కోపపడకూడదు, చాలా సంతోషంగా భక్తిగా తీసుకొచ్చాను, నేను మూడు తాగాలి. ఆనందంగా సంతోషంగా ఇచ్చింది కాబట్టి బంగారు పాత్రలను పాలు తాగా, వెండి పాత్రలను తాగిన, రాగి పాత్రలను పాలు కూడా తాగా. మహారాజా ఒక ప్రశ్న నేను అడగవచ్చా అని అడగవచ్చు. ఏమడుగు? మీరు ఎప్పుడు బంగారు పాత్రలోని పాలు తాగినారు, వెండి పాత్రలోని పాలు తాగినారు, రాగి పాత్రలోని పాలు తాగినారు, రుచి ఎలా ఉంది మహారాజా? రుచిలో నాకేం భేదం కనబడలేదు, ఒకే రీతిగా ఉంది రుచి. ఆలోచన చేయండి మహారాజా, నాకు రుచిలో భేదం కనబడలేదు. మరి భేదం ఎక్కడ కనబడింది మహారాజా? భేదం ఆ పాత్రలోనే కనబడింది, కానీ పాలలో భేదము లేదు. మహారాజా సత్యమైన మాట పలికినారు, ఇదే సత్యము మీకు వర్తిస్తుంది. ఎలా వర్తిస్తుంది? రంగు రూపులలో భేదం ఉండొచ్చు, కానీ మీ భార్యలకు నాకు రంగులో రూపములో భేదం ఉంది. నువ్వు పొందే అక్కడ పొందే సుఖం, ఇక్కడ పొందే సుఖం ఒక్కటే. పాత్రలు వేరుగా ఉన్నాయి, పాలు ఒకటే కదా. శరీరాలు వేరే ఉన్నాయి, నువ్వు పొందే సుఖం ఒక్కటే. దేశాన్ని పరిపాలన చేసే రాజు నీవు, నా పొందు కోరి వచ్చావు నీవు, నేను నీ బిడ్డతో సమానం. ఇక్కడ నువ్వు నన్ను పొందవచ్చు దౌర్జన్యంగా, రేపు నీవేం చూస్తావు? నా శవాన్ని చూస్తావు. ఈ శరీరాన్ని తాకేదానికి హక్కు అధికారం నా భర్తకు మాత్రమే. పరపురుషుడు నన్ను తాకినాడా, రేపు నా శవమే చూస్తావు. ఇది రాజు యొక్క కర్తవ్యమా? సుఖంలో భేదం ఉందా? రంగు రూపులలోనే భేదం ఉంది. ఇంత ఇంగిత సత్యాన్ని తెలుసుకోలేకపోయావా మహారాజా? దేశాన్ని ఏమి మహారాజును, నేను సిద్ధంగా ఉన్నాను. నేను లేనన్నా కాదన్నా దౌర్జన్యంగా నీవు నా పొందు కోరి వచ్చావు, ఇష్టానుసారం చేసుకోవచ్చు. మహారాజుకు ఈ ఉత్తరాన్ని విన్నాడు బుద్ధిమంతుడు, తెలుసుకున్నాడు. ఎన్నో శాస్త్రము చదివినాను, ఎన్నో పురాణాలు చూశాను, ఎంతో పెద్ద పెద్ద మంది ఇటువంటి చిన్న సత్యాన్ని, నగ్న సత్యాన్ని ఎవడూ చెప్పలేదు. సాష్టాంగ నమస్కారం చేశాడు. నిన్ను మించిన గురువు నాకెవరూ ఇంతవరకు కనబడలేదు. ఈ రోజు నుంచి నా భార్యల తప్ప పరస్త్రీయులంతా నాకు తల్లితో సమానం. ఆ సత్యాన్ని ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని బాగా వివేకంతో ఆలోచన చేసి చూడండి. సత్యం మీకు గోచరిస్తుంది. అందువల్ల ఇది మన జీవితంలో పరస్త్రీ, మాతృమూర్తిగా, సోదరిగా భావించాలి. అప్పుడే ఆధ్యాత్మిక రంగంలో ముందంచవేసేదానికి సాధ్యమవుతుంది. ఎన్నో శాస్త్రాలు, ఎన్నో పురాణాలు, ఎన్నో యోగాలు ఏమేమో చేశారు, అయినప్పటికీ ఎంతో మంది ఈ మాయను జయించలేకపోయారు. నిజంగా ఈ కామిని కాంచనములను జయించిన వాడే నిజమైనటువంటి యోగి అని దృఢంగా చెప్పగలను నేను. ఎందుకంటే ఈ కామడు లోపల ఉన్నంత వరకు రాముడు దగ్గరకు రాలేడు, రాలేడు, రాలేడు. ఈ కామాశంలో రాహం లోహం లోహం మదం మొత్తం డైరెక్ట్ ఫ్రెండ్స్. వాడు ఒక మీద పోయినాడంటే వెంట వాళ్ళంత పడిపోతాడు. అప్పుడు రాముడు లోపల చోటు చేసుకుంటాడు, హృదయంలో నివసిస్తాడు. ఒకరే రాముడు ఈ కామం పరిషత్ అది అంటే శత్రువులు ఉన్నారు. ఎంతో మొత్తమైతే ఈ కామం తర్వాత తర్వాత ఉపన్యాసంలో క్రోధం ఎట్లుంటుంది, లోహం ఎట్లుంటుంది, మోహం ఎట్లుంటుంది, మదం ఎట్లుంటుంది, మత్తం ఎట్లుంటుంది. ఒక్కొక్క ఉపన్యాసం ఒక్కొక్క విషయాన్ని గురించి తెలుసుకుందాం. ఆరు విషయాలు ఆరు పరిశుద్ధ వర్గాలను బాగా తెలుసుకొని జీవితంలో హృదయం నుంచి మిమ్మల్ని నాశనం చేసి దూరం పడేవాడు ఆ హరిషద్ వర్గాన్ని లోపలికి చోటు చేసుకుంటాయి. సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింస, త్యాగమయ హరిషద్వర్గాలు. అప్పుడు జీవనం ధన్యమైనటువంటి పద్దెనిమిది యొక్క పరిపూర్ణమైనటువంటి కృపా కటాక్షాలు కావాలి. నేను సాధిస్తాను, నేను సాధిస్తానని కట్టి తీసుకుంటాను బయటకు వచ్చేది కాదండి. దేశంలోనేటువంటి శత్రువులు జయించాలి. ఆ సద్గురు యొక్క అనంతమైనటువంటి కృప కటాక్షాలు దీనికి కావాలి. కృప కటాక్షము, ఆశీర్వాదము, సద్గురువు సదా మన పైన ఉంచి ఈ జీవిత బాటలో ఊడగుడుకులు లేకుండా చాలా సునాయాసంగా గమ్యాన్ని చేర్చేయడానికి అవకాశం కలిగిస్తారు, ఆశీర్వదిస్తారని ఆశిస్తూ అటువంటి కృపా కటాక్షములు మీ అందరిపైన ఉండాలని చెప్పి సద్గురువులను వేడుకుంటూ ఆ యొక్క ఉపన్యాసాన్ని ప్రేమిస్తున్నాను.